ஆனந்தைகரசப்பிரசாரவிலசன் மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரீணம் நிஜபக்தமானசனவாம்போஜாதபானோதயம் காலஜானவிதக்ரணிம் சிவகரம் காளீசமம் சத்குரும் பிரம்மஜானமயம் நமாமி ஹனுமத்காளீபிரசாதாஹ்வயம் ஸ்ரீராகவம் தசரதாத்மஜமப்ரமேயம் சீதாபதிம் ரகுகுலான்வயரத்னதீபம் ஆஜானுபாஹும் அரவிந்ததலாயதாக்ஷம் ராமம் நிஷாசரவிநாசகரம் நமாமி மாதர்நமாமி கமலே கமலாயதாக்ஷி ஸ்ரீவிஷ்ணுஹ்ருத்கமலவாசினி விஸ்வமாதா க்ஷீரோதஜே கமலகோமலகர்பகௌரி லக்ஷ்மி பிரசீத சததம் நமதாம் ஷரண்யே. ஓம் ஸ்ரீ குருபியோ நமஹ. ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ. பிரிய பகவத் பந்துவுள்ளார, சத்குருதேவுல யொக்க பரம பரிபூர்ணமைனட்டுவண்டி அனுகிரகంతో ஸ்ரீ குருதேவులు మనకు అనుగ్రహించినటువంటి సత్సంగ సమావేశ కార్యక్రమాలు నాలుగు రోజులుగా గురుదేవులు అనుగ్రహించినటువంటి కాలంలో రెండవ రోజు ఉదయం కాలంలో ఉన్నాం. మనకి సత్సంగము అంటే గురుదేవులు అనుగ్రహించినటువంటి వారి వాక్యం ఏమిటంటే, ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, మర్చిపోకూడనటువంటిది అనిపిస్తుంది అమ్మ చెప్పినటువంటి విషయం. ఇది మలభూయిష్టము కాని ప్రసాదము సత్సంగము అని చెప్పారమ్మ. మలభూయిష్టం కాని ప్రసాదం అంటే లోకంలో ప్రసాదము అంటే అది రవకేసర, చక్కెర పొంగల, పులిహోర, బూరి పెట్టారా, గారి పెట్టారా, ఇంతవరకే. ఎంత మనం పదార్థంతో కూడిన దాన్ని, ఎంత రుచిగా ఉందని తీసుకున్నా అది కాలంలో మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఎంత ఇష్టపడ్డా మనం తినడానికి అంత యోగ్యంగా ఉండదు. ఎంత రుచికరమైనదైనా దానికి ఒక కాలంలో పరిణామం ఉంటుంది, మార్పు ఉంటుంది. ఒకవేళ మనకు ప్రేమ ఎక్కువై ఒక నాలుగు రోజుల తర్వాత తిందాం అని దాచిపెట్టుకున్నా దానికి ఒక అవస్థ వచ్చేస్తుంది. అది మనకి అప్పటిదాకా ఇష్టంగా ఉన్నది కూడా చాలా కష్టంగా బయటపడేస్తాం. చక్కెర పొంగలే తెచ్చుకుంటాం, ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం, నాలుగు రోజుల తర్వాత మర్చిపోయి పాత వస్తువుల తవ్వకాల్లో బయటపడ్డట్టు పడింది అనుకోండి, ఓ నాలుగైదు రోజుల తర్వాత అప్పుడేం చేస్తాం, మూడు రెండు రోజుల క్రితం కనపడ్డా బాగుండేది, ఓ టిఫిన్ కింద వెళ్ళిపోయేది, ఇప్పుడు బయటపడింది. అంటే మనకి ఈ ప్రసాదమే, కానీ దానికి ఒక అవస్థ ఉంది ప్రపంచంలోకి వచ్చేటప్పటికి. కానీ గురువు వాక్ అనేటువంటిది ప్రపంచంలోకి వచ్చిందనుకోండి, అది కూడా వాక్కు ప్రపంచంలోకే వస్తుంది. ఇంతమందితో చెప్తున్నారు గురుదేవులు, అంటే ఈ వాక్కుని ప్రపంచంలోకి పంపుతున్నారు, ఒక అవకాశం మనందరికీ. మరి అటువంటి ఈ ప్రసాదానికి, అంటే ఈ జ్ఞానప్రసాదానికి మలమున్నదా, పరిణామం ఉన్నదా, మారడం ఉన్నదా, ఎక్స్పైర్డ్ ఉన్నదా అంటే లేదు. ఇది నిత్యనూతనం. ఎందుకంటే సత్యం మూడు కాలాల్లో ఉంటుంది కనుక, సత్, చిత్, ఆనందం, ఈ మూడింటిని పరమాత్మ లక్షణాలుగా చెప్పారు. మరి ప్రపంచానికి కూడా మూడు లక్షణాలు చెప్పారు భాగవతంలో. ఏమిటా మూడు లక్షణాలంటే, అసత్తు, జడము, దుఃఖము, ఈ మూడు ప్రపంచ లక్షణాలు. పరమాత్మ లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటంటే సత్. సత్ అంటే అది త్రికాల అవాదితం, మూడు కాలాల్లో ప్రకాశించేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లలితా సహస్రనామం ఇప్పుడు చదివారు. ఇప్పుడు ఈ లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఆవిడ యజమాని, ఒక ఆవిడ, ఆవిడ కోడలు, ఆ కోడలికి పుట్టినటువంటి ఇంకొక కూతురు, ముగ్గురు కూర్చొని పారాయణం చేస్తున్నారు అనుకుందాం. ముగ్గురు మొదలు పెట్టేటప్పుడు శ్రీమాత అనే మొదలు పెడతారు. అత్తగారికి శ్రీమాతే, కోడల గారికి శ్రీమాతే, మనవరాలకి శ్రీమాతే, అవునా కాదా? మరి ఇప్పుడు మనం మామూలు వరసల్లో అత్తగారు మాత అంటే కూతురికేమవుతుంది, అమ్మమ్మ అవుతుంది కదా. పోనీ అమ్మగారు అత్త అన్నారు అనుకోండి, కూతురికి ఏమవుతుంది, నాయనమ్మ అవుతుంది కదా. మరి శ్రీమాత అనే పదం మా అమ్మ చదివింది కదా, నేను శ్రీమాత అని ఎందుకు మొదలెట్టాలి, అమ్మమ్మ అని మొదలెడతానని ఏ మనవరాలైన అంటుందా? అనదు కదా. శ్రీమాత అనే పదం ఇంట్లో యజమాని చదివినా, కోడలు చదివినా, ఆ కోడలికి ఒక కూతురు చదివినా శ్రీమాత పదం మారదు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? వసిన్యాది వాగ్దేవతలు, అది బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవాగస్య సంవాద రూపంలో అది మనకు అందింది. వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు అమ్మవారి వైభవాన్ని. ఇప్పుడు అప్పటి నుంచి చెప్తూ ఉంటే ఆ పదంలో మార్పు ఎందుకు రాలేదు? శ్రీమాత అనే పదంలో మార్పు ఎందుకు రాలేదంటే ఆవిడ అప్పుడు శ్రీమాతే, ఇప్పుడు శ్రీమాతే, ఇంకెప్పటికీ శ్రీమాతే. ఆవిడ జగన్మాత, జగత్తుకంతటికీ ఆవిడ తల్లి. కాబట్టి ఆ పదంలో మార్పు రాదు. అంటే అర్థం ఏమిటక్కడ? అమ్మ సత్పదార్థము. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, మూడు కాలాల్లో ఉండేది. ఆ కాలంలో సౌందర్యానికి కూడా మార్పు లేదు. మహాలావణ్య సేవదిహి అమ్మవారి నామాల్లోకి వస్తుంది. మహాలావణ్య సేవదిహి అంటే మన ఒక తోటలో గులాబీ పువ్వు చూస్తేనో, లేకపోతే ఒక తోటలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటివి చూస్తేనో మన మనస్సు ఆ వైపుకి వెళ్ళిపోయి దాన్ని తెంపేసి తల్లో పెట్టుకుందామా, లేకపోతే దేవుడి దగ్గర పెడదామా అనే ఒక ఆలోచన వస్తుంది కదా. మనకి ఆ సౌందర్యం కూడా ఎంతకాలం ఉంటుంది? ఓ పుష్పంలో ఉండే సౌందర్యం కానీ, బయట ప్రపంచంలో మనకు వస్తువుల్లో కనిపించే సౌందర్యం కానీ అది ఎంతవరకు ఉంటుంది? కొంతకాలమే. అందుకే యవ్వనం కుసుమోపమం అని చెప్పారు. మనం దేని చూసుకొని మురిసిపోతున్నామో ఆ మురిసిపోతున్న దాని వెనకాతలు ఉండేటువంటి ఆంతర్యం తెలియాలంటే గురువు దగ్గరికి రావాలి. రాత్రి మనకు అమ్మ చెప్పారు, కన్నేం చూస్తుంది? ఈ విశ్వంలో ఉండేటువంటి సౌందర్యాన్ని చూపిస్తుంది. కన్ను సౌందర్యాన్ని చూపిస్తుందే కానీ ఈ సౌందర్యానికి కారణమైనటువంటి వస్తువు చెప్పాలంటే అది గురుముఖస్థుగానే రావాలి. మనకి సౌందర్యం తెలుస్తుంది అంతే. మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది, వాసన పరిమళంగా ఉంటుంది, ఇది మనకి కళ్ళకు తెలుస్తుంది, ముక్కుకు తెలుస్తుంది. అంటే దాని సౌకుమార్యమేమో కంటికి తెలుస్తుంది తెల్లగా, దాని వాసన ఏమో ముక్కుకు తెలుస్తుంది. కానీ ఈ పువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు? అసలు ఇది ఎలా వచ్చింది ప్రపంచంలోకి అని ఎప్పుడైనా మనం విచారణ చేస్తే ఇది మానవ సృష్టిలోదా మాధవ సృష్టిలోదా? మానవుడు చాలా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ పూలు ఉన్నాయి, కట్టారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. దూరం నుంచి చూసిన వాడికి అబ్బా నిన్న ఇలాగే ఉంది, ఈరోజు ఇలాగే ఉంది, రేపు ఇలాగే ఉంటుంది, ఎల్లుండి ఇలాగే ఉంటుంది. కానీ దీనికి ఉండవలసినటువంటి గుణం లేదు. ఏమిటా గుణం? సౌకుమార్యం లేదు, వాసన లేదు. దీని మీదకి తుమ్మెదలు వాలవు. ఈమెకు వస్తాయి తుమ్మెదలు, తుమ్మెదలు రావు. ఎందుకు రావు? అది ప్రకృతిగతమైంది కాదు గనక. ఇది పరమాత్మ సృష్టిలోది కాదు, ఇది ఇది మానవ సృష్టిలోది. మానవ సృష్టి ఎంతగా భ్రమింపజేసినా పరమాత్మంత ఆనందాన్ని ఇవ్వదు. ఇది మానవ సృష్టిలోది, కంటికి ఆనందమే. కానీ మానవ సృష్టిలోది ఏం చేస్తుందంటే కంటికి ఆనందం ఇస్తుందే కానీ పరమాత్మందించినంతటి ఆనందాన్ని మాత్రం ఎప్పటికీ ఇవ్వలేదు. ఆ పువ్వులో ఉండే సౌకుమార్యం కానీ, దానిలో ఉండేటువంటి గంధం కానీ అది ఆ పరమాత్మకే సొంతం. అందుకని మనకు చూడండి, ఇప్పుడు తల్లిపాలు త్రాగిన పిల్లలు ఎలా ఉంటున్నారు, డబ్బా పాలు త్రాగిన పిల్లలు ఎలా ఉంటున్నారు చెప్తున్నారు కదా. మనకి ఎప్పుడు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎక్కువైపోయినాయి, తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరము అని. మరి ఆ తల్లిపాలు తల్లి ఆ స్తన్యంలో అక్కడ పెట్టిన వారెవరు? పుట్టబోయేడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి అన్నారు కరుణ శ్రీ జంజాల పాపశాస్త్రి గారు. నీకు భగవద్ వైభవం తెలియాలంటే గ్రంథాల్లోకి వెళితే మనకు అక్షరమే తెలుస్తుంది, కానీ ప్రపంచంలోకి వెళ్ళి విచారణ చేస్తే అది అక్షయము అని తెలుస్తుంది. గ్రంథాల్లో వెంటబడ్డాం అనుకోండి, ఆ కవి ఏది వ్రాస్తాడో దాన్ని మాత్రమే చూస్తాం. అదే గురువాక్యాన్ని మనం పట్టుకొని ప్రపంచంలోకి వెళ్ళామనుకోండి, మనకి రాత్రి అమ్మవారు వారి బోధామృతంలో కొత్త విషయాలు ఏమైనా చెప్పారా, మనకు అందుబాటులో లేనివి, మనకు తెలియనివి, మన దగ్గర లేనివి. ఇప్పుడు రేపు రొద్దున వరలక్ష్మి అమ్మవారి వ్రతం జరుగుతుందమ్మా, సామూహిక పూజలు, పూలు తెచ్చుకోండి అన్నారనుకోండి. ఈ పూలు తెచ్చుకునేటప్పుడు బాగా మంచి వికసించిన పూలు తెచ్చుకున్న వాళ్ళని చూడగానే మన పళ్ళెంలో ఉన్న పూల మీద మక్కువ పోతుంది. ఎక్కడ తెచ్చారు, ఎక్కడ కొన్నారు, ఎంతకి ఇచ్చారు, నా దగ్గర ఎంత వసూలు చేశారు, వస్తుందా రాదా? ఆలోచించండి ఒక్కసారి. ఒకే మార్కెట్లో పూలు తెచ్చాం, ఒకే రేటు తీసుకున్నారనుకోండి, మన పక్క ఆవిడే, మనం ఒకటే పూలు తెచ్చుకున్నాం, మనవి కాస్త వడబడ్డట్టు కనపడి ఆవిడ ఫ్రెష్గా కనపడ్డాయి అనుకోండి, పూజ అవతలకి పోతుంది. అసలు ముందు ఇవి ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎంతకిచ్చారు, నీకు వాళ్ళు ఏమైనా పాత పరిచయమా, నిన్ను తీసుకెడితే ఏమైనా రేటు తగ్గిస్తాడా, ఈసారి పూజకు వచ్చేటప్పుడు నేను తీసుకెడితే ఒక రూపాయి తగ్గుతుందా, ఇన్ని వ్యవహారం చేస్తున్నామా చేయడం లేదా. ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ పూజకి వెళ్ళేటప్పటికి మనస్సు వేరే దాని మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడ గురుదేవులు ఏం చెప్తున్నారంటే, రాత్రి మనకి అమ్మ చెప్పినటువంటి బోధామృతంలో ఇక్కడ ఏవి బయటవి చెప్పలేదు మన అమ్మ. ఏవి చెప్పారు, మనకున్నవే, మనతో ఉన్నవే, మనం ఉపయోగించుకుంటున్నవే, మన లోపల ఉన్నవే, ఇవే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏమంటే జ్ఞానేంద్రియాలు ఎవరికి లేవు, కర్మేంద్రియాలు ఎవరికి లేవు, అంతరేంద్రియాలు ఎవరికి లేవు. అయితే ఉన్న వాటిని ఎలా వినియోగించుకోవాలో చెప్తారు గురుదేవుడు. అంటే మనం బయట వాటిని తెచ్చుకొని బయట దానితో మనం కార్యం చేస్తున్నాం, కర్మ చేస్తున్నాం. కానీ బుద్ధిలో నుండెడి పూనికలెల్లను చిత్తంబునందలి చింతలెల్ల ఏవి తా చెయ్యినవి ఎల్ల ఈశ్వరునికి తానునర్చడి సేవగా ద్రడిమ సేయ అఖినమును భాగవత మార్గమగు నరేంద్ర. పరీక్షణ్ మహారాజు గారితో శుభయోగింద్రుడు చెప్పాడు. ఈ ఏది మార్గం అన్నాడు ఆయన. ఇప్పుడు మార్గము అంటే, ఇప్పుడు చూడండి మన త్రోవలు చాలా మారిపోయాయి. పూర్వం బురదబురదగా ఉండేది, తర్వాత కంకర వేశారేమో, ఆ తర్వాత సిమెంట్ రోడ్ వేశారేమో, మారిపోయింది. కానీ భగవంతుడిని చేరేటువంటి మార్గానికి మాత్రం ఇవే కావలసినవి. ఏవి కావాలి అంటే మనం చేసేటువంటి కర్మ, మనం చేసేటువంటి కర్మ. అది ఎలా చేయాలి అంటే మనకి రాత్రి అమ్మందించినటువంటి వాటిలో రెండు ప్రముఖంగా చెప్పారు. ఒకటి ఏమిటి అంటే మొట్టమొదటిది చేతితో చేసేటువంటి, కర్మేంద్రియంతో చేసేటువంటి పని. చేతులారంగా శివుని పూజింపడేని ముందు కర్మేంద్రియాలకు చెప్పారు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. ఈ ఇంద్రియాలను ఎలా వినియోగించుకోవాలంటే చేతులు నోరు, చేతులేమో సత్కర్మాచరణం, మరి నోటితో ఏం చేయాలి, భగవన్నామస్మరణం. హాత్మే కామ్ మూమ్మే నామ్. దీన్ని మనకి తులసీదాసు గారి హిందీలో చెప్పిన మాట ఏమిటంటే, హాత్మే కామ్, చేతుల ఆరంగా శివుని పూజింపడేని. ఇప్పుడు నాకు శివుని పూజించాలని ఉందండి, ఇప్పుడు ఇప్పటికిప్పుడు శివలింగం ఇక్కడ తెచ్చుకోగలనా, తెచ్చుకోగలనా నేను, కాస్త కష్టం. ఎక్కడో ఉంటుంది, ఎవరింట్లోనో ఉంటుంది, లేకపోతే ఎవరి పూజా గదిలోనే ఉంటుంది. ఏమండి ఇప్పుడు తెచ్చిస్తామని అక్కడికి వెళతారు. కానీ ఇప్పటికిప్పుడు నేను శివుణ్ణి పూజ చేయాలంటే, ఈ క్షణమే చేయాలంటే, ఏమిటి నా దగ్గర ఉండేటువంటి ఏకైక సాధనం అంటే, ఎదుటి వారికి చేతనైనంత మంచి చెయ్యడమే శివ పూజ. అది ఎప్పటికప్పుడు మనం ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోనక్కర్లే, కాశీ నుంచో శ్రీశైలం నుంచో తెచ్చుకునే అవసరం కూడా లేదు. సత్కర్మాచరణము, ఇది శివుడికి పూజతో సమానం. తరువాత నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, అంటే నోటితోటి భగవన్నామం చేస్తూ, ఏవి తా చేయునవి ఎల్ల ఈశ్వరునికి తానునర్చడి సేవగా ద్రడిమసేయ. అంటే ఏవేవి చేస్తున్నా అంటే, ఇక్కడ బయట వస్తువులు ఏవీ లేవు, ఇక్కడ ద్రవ్యంతో పని లేదు. ఏమిటి చేయాల్సింది, మనల్ని మనం సంస్కరించుకొని, సంస్కరించుకున్నటువంటి ఇంద్రియాలతో సంస్కారం కలిగి ప్రవర్తించడమే నిజమైనటువంటి భగవంతుడి యొక్క ఆరాధన. అది భగవంతుడికి ఇష్టమైనటువంటి సేవ. రామకృష్ణానందగిరి స్వామి వారు ఒక చిన్న ఉపమానం చెప్పారు. ఇది భారతంలో లేదులేండి, కానీ పెద్దలు చెప్పారు కనుక మనం సారాన్ని తీసుకోవాలి. మనం చిన్నపిల్లలప్పుడు చదువుకునేటప్పుడు ఆవు పులి కథ ఇలాంటివి చెప్పేటప్పుడు వాడు మొదట్లోనే ఆవు అంబా అంటుంది కానీ ఎక్కడ మాట్లాడుతుందండి అని టీచర్కి ఎదురు సమాధానం చెప్పాడు అనుకోండి, వాడు అందులో అందుకోవలసిన నీతిని వాడు పోగొట్టుకుంటాడు. అందువల్ల ఇవన్నీ ఏమిటంటే సూచనప్రాయంగా చెప్పినవి, మనం కొన్ని గ్రహించాలి, కొన్ని తీసుకోవాలి. అర్జునుడు పాశుపతాస్త్రం పొందాడు పరమేశ్వరుడి ద్వారా. పొందిన తరువాత రోజు శివార్చన చేసి బయలుదేరేవాడు. కురుక్షేత్రానికి వచ్చేటప్పుడు ముందు శివుడికి పూజ చేసి బయలుదేరేవాడు. ఆ రోజున అర్జునుడు శివ పూజ చేయలేదు, వచ్చేసాడు హడావుడిగా వచ్చేసాడు. రథంలో కృష్ణయ్య కూర్చున్నాడు, ఆ రథం వెనకాతలు అర్జునుడు కూర్చున్నాడు. కురుక్షేత్రంలోకి ప్రయాణమై వెళ్ళారు, యుద్ధరంగంలోకి వెళ్ళారు. ఇప్పుడు కృష్ణుడు గుర్తు చేశాడు, బావా శివ పూజ అయ్యిందా అన్నాడు ఆయన. కృష్ణయ్య, ఆయనకు తెలియని శివ పూజ, శివుడు ఆయన వేరుగా ఉంటే కదా. వెంటనే అడిగాడు, బావా శివ పూజ చేసి వచ్చావా, అయ్యో బావా నేను మర్చిపోయాను బావా, ఈరోజు చేయలేదు బావా, అయ్యో ఎంత అపరాధం జరిగింది ఇప్పుడు ఎలాగా అన్నాడు. అయితే వెనక్కి మళ్ళీద్దామా రథం అన్నాడు అర్జునుడు. బావా ఇది క్షత్రియుడు చేసే పనేనా, యుద్ధరంగంలో అడుగుపెట్టిన తర్వాత వెన్ను చూపడం అంటే ప్రాణం విడవడం కంటే కూడా వెన్ను చూపడం ఇంకంత పెద్ద చావు అండి. అందుకే భగవద్గీతలో స్వామి చెప్పాడు, హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోక్షే సైమహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అర్జున ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత, కార్యంలోకి అడుగు పెట్టిన తర్వాత చావో రేవో తేలిపోవాలి కానీ నేను వెనక్క పెడతాను యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపోతానంటే అది చావు కంటే ఘోరమైన చావు అన్నాడు కృష్ణయ్య. చావు కంటే ఘోరమైన చావు ఏమిటి, ఒక పని చేస్తానని అందులో అడుగుపెట్టి ఆ పని పట్ల నువ్వు భీతి చెంది, ఎందుకు భీతి చెందుతున్నావు అంటే కార్యమునందు నీకు ఫలాసక్తి ఏర్పడింది. ఎప్పుడైతే ఫలాసక్తి ఏర్పడుతుందో కార్యం సక్రమంగా చేయలేమండి. ఒకటి ఆశించి పని చేయటం మొదలు పెడితే మనం ఆ కార్యాన్ని సక్రమంగా చేయలేము. దీనివల్ల ఏమొస్తాయి, కార్యం వల్ల కొంత వచ్చింది అనుకోండి ఇంకా వస్తే బాగుండే అనుకుంటాడు. పోనీ కొంత వచ్చింది, ఈ కొంత వచ్చింది గతసారి వచ్చిన దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి ఏమనుకుంటాడు, నేను అనవసరంగా చేశాను ఈ పని అనుకుంటాడు. ఇంకే కాస్త వాడికి అనుకూలంగా వచ్చింది అనుకోండి, ఇంకాస్త వస్తే ఏం పోయిందట, ఇంకాస్త ఇస్తే ఏం పోయిందట, ఈ ఆలోచన పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే కర్మములో అంటే మనం చేసేటువంటి పనిలో ఆసక్తి మొదలయ్యిందో ఆసక్తి తృప్తినికి తృప్తి అనేటువంటి దాన్ని ఆనందాన్ని చెడగొడుతుంది. కర్మ ఎందుకు కరప ఏర్పడినటువంటి ఫలాసక్తి మనకి తృప్తి అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ఏది దొరికినా యదృచ్ఛాలాప సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. అసలు మానవుడు పొందవలసింది ఏమిటంటే దొరికిన దాంతో తృప్తి పడడం. ఆ దొరికిన దాంతో తృప్తి పడేవాడు ఎక్కడికి వెళ్ళినా ఆనందపడతాడు. నాకు తృప్తి లేదు అనుకునేవాడు ముల్లోకాల సామ్రాజ్యాన్ని ఏలుకోమని వాడికి అప్పచెప్పినా వాడేమనుకుంటాడంటే ఈ మూడు లోకాల అవతలు ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతాడట. ఈ వచ్చిన దాంతో తృప్తి ఉండదు వాడికి, ఈ ముల్లోకాలకి అవతలు ఇంకేమైనా ఉందా, దాన్ని కూడా ఇస్తే బాగుండు, ఇంకేమైనా ఉందేమో అనేటువంటి భావన బయలుదేరుతుంది. ఈ భావన బయలుదేరింది అనుకోండి మనకు కలిగే లోటు ఏమిటంటే, ఒకటి ఉన్నది అనే శాంతిని కోల్పోతాడు, లేదు అనే లోటును వాడు చచ్చిందాకా అనుభవిస్తాడు. ఈ రెండు ఉన్నాయి, అటు ఉన్నది అనే శాంతి ఉండదు, ఆ లేదు అనేటువంటి లోటు వాడు చస్తే పూడ్చుకోలేడు. అందుకని తృప్తి కలిగిన వాడు ఎన్ని లోకాల్లోనైనా ఆదరింపబడతాడు, వాడికి ఎక్కడికి వెళ్ళినా ఆనందమే ఉంటుంది. ఎందుకని తృప్తి భగవంతుడి స్వరూపం. ఎవరైతే తృప్తి పడతాడో వాడికి నేను నమస్కారం చేస్తానన్నాడు కృష్ణయ్య భాగవతంలో. రుక్మిణీ కళ్యాణంలో చెప్తాడు, ఎవరు సంతుష్టుడయి ఉంటాడో, ఎవరు దొరికిన దాంతో తృప్తి కలిగి ఉంటాడో అలాంటి వాడికి నేను నమస్కారం చేస్తానన్నాడు. మనమందరం కృష్ణుడికి దండం పెడుతుంటే కృష్ణుడు వేరే వాళ్ళకు పెడతాడట నమస్కారం. ఎవరికి పెడతాడు, కృష్ణుడు చేత నమస్కారం చేయించుకోవాలంటే ఎంత సంస్కారం కలిగి ఉంటే కృష్ణుడు నమస్కారం చేస్తాడు. మనం కృష్ణుడికి నమస్కారం చేసి మనం గొప్పవాళ్ళమని మనం అనుకుంటూ ఉంటే ఆయన ఇంకొకరికి నమస్కారం చేస్తారు. ఎవరికి, సంతుష్టుడికి నమస్కారం చేస్తాడు. ఎవరు తృప్తి కలిగి ఉన్నాడో, అందుకే నీ ధర్మము అతి సులభము. ఎంత అద్భుతంగా చెప్పాడండి కృష్ణయ్య, నీ ధర్మము అతి సులభము. ఏమిటా ధర్మము, దొరికిన దాంతో సంతృప్తి చెందావు గనక నీకంటే గొప్పవాడు లేడు, అందుకని నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడట కృష్ణయ్య. కాబట్టి అలాంటి లక్షణం మనకు కావాలంటే ఎలా ఉండాలి అంటే లేదు అనేటువంటి లోటు ఎక్కడా కూడా కనపడకూడదు. అందుకని యుద్ధంలో జయించావా రాజ్యం వస్తుంది, హతోవా ప్రాప్ససే స్వర్గం, ఒకవేళ మరణించావు అనుకో అక్కడ స్వర్గం వస్తుంది. జిత్వావా భోక్ష్యసే మహీం, ఒకవేళ జయించావా ఇక్కడ రాజ్యాన్ని భోగిస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, కాబట్టి నువ్వు ఈ క్షణమే ఇప్పుడే, మళ్ళీ వాయిదా వేయమని లేదు కృష్ణయ్య, తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ఇప్పుడే లేవాలి. మరలా రేపు లేస్తాను, ఈ బోధ ఇప్పుడే కదా విన్నాను, కాస్త రెస్ట్ తీసుకొని వచ్చి యుద్ధం చేస్తాను, దీన్ని ఒప్పుకోలేదు కృష్ణయ్య, ఇప్పుడే ఈ క్షణమే. మనకు అమ్మ కూడా పాడుతూ ఉంటారు కదా, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో. ఇది ఎక్కడండి గీతాసారం అండి గురుబోధ. గీతాశాస్త్రము ధర్మశాసనము తద్గీతార్థమిన్నియో రీతులు సెందా, యథార్థతత్వమును సంప్రీతిని ప్రబోధింపగా గీతాచార్యుడవై జగద్గురుడవై క్రీడించుతున్నావు విఖ్యాత జ్ఞాననిధి కృపాజలనిధి కాళీ ప్రసాద ప్రభో. మనకి మహాత్ములు అందించిన అక్షర సత్యాలు, మనకి శ్లోకాలలో ఏ తత్వం చెప్పారో దాన్ని మనకందే రీతిలో మనకు అందుబాటు అయ్యే భాషలో మనకి అక్షర రూపంగా చెప్పారు మన గురుదేవుడు. అది అక్షర సత్యం, మన గ్రంథాల వెంట పడక్కర్లే, దానిలో ఏముందో దీనిలో ఏముందోనని అన్నీ తిరగతోడుకొని అమ్మ చెప్తారు కదా, మన బుర్రని లైబ్రరీ చేసుకోనక్కర్లే. కానీ గురుతత్వాన్ని వారు మనకి ఏది అందించారో దానిలోకి కొద్దిగా ప్రవేశం చేస్తే చాలు, భగవంతుడండి కొద్దిగా ఇస్తే మొత్తాన్ని లాగేసుకుంటాడు. పరమాత్మ అంటాడు ఒక్క ఒక్క అవకాశం నాకు ఇమ్మంటున్నాడండి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, ఒక్క అవకాశం నాకు ఇవ్వు స్వామి. ఆయన అంటున్నాడు అసలు ఒక్క అవకాశం నాకు ఇవ్వు అంటున్నాడు. ఆయనే ఆయన కూడా మనతో మాట్లాడుతూ అంటున్నాడు, మనకు వినపడడం లేదు కానీ ఆయన అంటున్నాడు ఆ ఒక్క అవకాశం నాకు ఇవ్వ బాయ్, ఇస్తే ఏం చేస్తావు, మొత్తం నేనే తీసేసుకుంటాను. యస్యానుగ్రహం ఇచ్చామి తత్వవిత్తం హరామ్యహం, భగవద్గీతలో చెప్పాడు, భాగవతంలో చెప్పాడు. యస్యానుగ్రహం ఇచ్చామి, ఎవరిపైనైతే నా అనుగ్రహాన్ని చూపించదలిచానో, ఇచ్చామి ఏకగ్రీవం అండి. అక్కడ ఇచ్చామహ అంటే ఏకగ్రీవంగా. ఎక్కడైనా పోటీ లేకుండా ఒక వ్యక్తి గెలిచాడు అనుకోండి ఏమంటారు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడండి అంటారు. అలాగే భగవంతుడు కూడా ఇచ్చామి యస్యానుగ్రహం ఇచ్చామి అంటే ఆయన స్వతంత్రించి తన అనుగ్రహాన్ని మనకు అందిస్తాడటండి. అందుకే భగవంతుడి దగ్గర నాదేమీ లేదనేటువంటి భావన. రాత్రి మనకు అమ్మ బోధామృతంలో ఒక విషయం చెప్పారు, తల్లి గర్భంలో మనకు అందించేటప్పుడు భగవంతుడు మనకు ఎంత ప్రక్రియ లోపల ఏర్పాటు చేశాడు, బయటికి వచ్చిన తర్వాత ఒక్క క్షణం ఆకలికి ఓర్చుకోలేకపోతున్నామే, 9 నెలలు ఆ గర్భంలో ఆకలిని ఎవరు తీర్చారండి ఒక క్షణం ఆలోచిస్తే. ఏమంటే 2 అయిపోయింది 3 అయిపోయింది భోజనానికి లేపకుండా ప్రవచనం చెప్తామంటే మరుసటి రోజు ఎవరైనా వస్తారా అండి? మధ్య మధ్యలో పానీయం సమర్పయామి అంటేనో, లేకపోతే మధ్య అల్పాహారం నివేదయామి అంటేనో మనం కూర్చోగలుగుతున్నాం. కానీ నేను సాయంత్రం వరకు ఇలాగే చెప్తానంటే ఏమయ్యా, నువ్వు శుభయోగీంద్రుడు అయితే అవ్వచ్చు కానీ మేము మాత్రం పరీక్షణ మహారాజులం కాదు, మనకు పడాల్సిందే భోజనం అంటామా అనమా? మరి బయట ప్రపంచంలో ఒక క్షణం ఆకలికి క్షుద్బాధ కోర్చుకోలేకపోతే 9 నెలలున్నామండి తల్లి గర్భంలో, అక్కడ ఆకలి ఎవరు తీర్చాడు అంటే నాకు అనిపించింది. అమ్మ ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, ఇక్కడ స్వతంత్రం తీసుకున్నామేమో, అక్కడ పరమాత్మ మీద భారం వేశామేమో, భారం వేసినందువల్ల అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం, నీవే తప్ప ఇత పరం విరుగ మన్నింపదగుం దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక, గజేంద్ర మోక్షంలో ఏనుగు పడ్డ బాధ గర్భంలో పడ్డావేమో, నీవు తప్ప ఇంకెవరూ లేరని ముకుళితాస్తాలతో నమస్కారం చేశావేమో, నేను తప్ప వీడికి ఎవరు దిక్కని నారాయణుడు కరుణించాడేమో, అందువల్ల అక్కడ 9 నెలలు ఆకలి తీరింది, ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి స్వతంత్రత వచ్చింది వీడికి, నా వాళ్ళు వచ్చారు, నా ఇల్లు వచ్చింది, నా బంధువులు వచ్చారు, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, నా బంధువులు ఇంతమంది ఉన్నారనే ఒక స్వతంత్ర భావన జీవుడికి కలిగిందేమో, అందుకనే వాడికి దుఃఖం వచ్చింది. విచారణ చేస్తే బోధ వింటూ విచారణ చేసుకోవాలండి, విశేషంగా గురుబోధ. ఇతరమైనవి కూడా గురుదేవుల అనుగ్రహంతోనే, ఎవరు చెప్పినా గురుదేవుల అనుగ్రహంతోనే. ఇక్కడ ఎవరో చెప్తున్నారని మనం ఇక్కడ వ్యక్తుల్ని చూడకూడదు. ఆ వ్యక్తులు అక్కడ మనకు అమ్మ చాలామార్లు చెప్పారు, కారంచేడులో నిరూపణ అయిందండి ఆ విషయం. అమ్మ మొట్టమొదటి పరిచయం నాకు కారంచేడులో, అమ్మని ఎప్పుడూ చూడలేదు అప్పటికి, నేను పేరు విన్నాను టీవీల్లో చూశాను కానీ అమ్మతో ముఖస్థుగా పరిచయం ఎప్పుడూ కలగలే. మొట్టమొదటి పరిచయం కారంచేడులో, ఇక్కడ దండిస్వాముల వారు, మాతాజీ వారు, నేను, అవధూతేంద్ర సరస్వతీ స్వాముల వారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక వీధిలో ఒక సన్నటి బజారు, పెద్ద బజారు, ఆ బజారులో ఒక వేదిక కట్టారు. ఆ వేదిక మీద దండిస్వాముల వారు అమ్మ కూర్చొని ఉన్నారు. నేను అప్పటికి రాలే, ప్రవచనానికి రాలే, ఎక్కడున్నాను, నా గదిలో ఉన్నాను. అప్పటికి మహాత్ములంటే వారితో పరిచయం కొద్దిగా భయం బెరుకు ఉండేదే, అందువల్ల ఈ హడావుల్లో నాకు కొద్దిగా ఏది వెళ్ళి రావడం మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ బట్టలు మార్చుకోవడం, మళ్ళీ బొట్టు పెట్టుకోవడం, ఈ ప్రక్రియ అంతా అయిపోయేటప్పటికీ సమయం అయిపోతుంది. మా తాతయ్య గారు ఉన్నారు, శ్రీరామ్ తాతయ్య గారు, ఆయన మైక్లో చెప్తూ ఉన్నాడు, ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 2 నిమిషాలే ఉంది, నా పేరు చెప్పి మరీ చెప్తున్నాడు. హడావుడిగా వచ్చేసాను. ఎంత మందమతినంటే గురువుకి నమస్కారం చేయాలనే బుద్ధి కూడా లేదండి అప్పటికి నాకు. వచ్చి నిలబడ్డాను అంతే. నిలబడితే తాతయ్య గారు, శ్రీరామ్ తాతయ్య గారు ఇలా చూపించారు కాళ్ళకి నమస్కారం చేసుకోని. ఆవిడ వెంటనే దండిస్వామి వారికి, అమ్మకి నమస్కారం చేస్తే అమ్మ దండిస్వామి వారు మాట్లాడుకుంటున్నారు. నేను అనుకున్నాను వీళ్ళేం గురువులు, నమస్కారం చేస్తుంటే కనీసం చూడడం కూడా చూడలేదు, వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలా మాట్లాడేసుకుంటున్నారే, కనీసం తలెత్తి చూడడమైనా ఉండాలి కదా, ఎవరని ఏంటని కనీసం చెయ్యెత్తని ఇలా అనాలి కదా, రెండూ లేవు. వారిద్దరూ వారి వారి ధోరణిలో వారు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక స్టేజ్ ఎక్కాను, కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ముందు నాకే అవకాశం ఇచ్చారు దండిస్వామి వారు. అమ్మన్నారు, కొద్దిగా నాకు కాలు ఇబ్బందిగా ఉంది నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి వారికి అడగాల్సిన అవసరం ఏంటండి, వారి స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఎక్కడున్నాం, వారు ఎక్కడున్నారు, కానీ పెద్దల దగ్గర మనం అది నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా అమ్మ అలా అడిగిన ఆ ముద్ర ఉన్నది చూశారా, నేను వెళ్ళి రావచ్చా లోపలికి, కాస్త కాలు నొప్పిగా ఉంది అని అడిగిన విధానం ఒక ముద్ర అండి. అడిగారమ్మ నేను వెళ్ళొచ్చా, ఏమండి వెళ్ళొచ్చా, నన్ను కూడా అడిగారండి, స్వామివారితో చెప్తూ నన్ను అడిగారు. నేను చంపలేసుకున్నాను, అమ్మ బాబోయ్, ఇంకా భయం ఇంకా పెరిగిపోయింది, ఇప్పటికే భయం వచ్చేసింది, ఇంకా భయం పెరిగిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాతాజీ వారు లోపలికి వెళ్ళగానే ఒక్కరు లేరండి అక్కడ. నిన్న హనుమాన్ చాలీస అక్కడ జరుగుతుంటే అమ్మ వస్తే ఇక్కడ జనం ఉన్నారు చూడండి, అలా ఉందే పరిస్థితి నిజంగా. అమ్మతో పాటు అందరు లోపలికి వెళ్ళిపోయారు, అమ్మ లోపలికి వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. ఇక ఎవరికి చెప్పాలి ప్రవచనం? నేను దండిస్వామి వారు. ఆ దండిస్వామి వారు ధ్యానముద్రలో కూర్చొని ఉన్నాడు మహానుభావుడు. ఆయన వింటున్నట్టు వింటనట్టు రెండూ అర్థం కాలేదు నాకు. కనీసం ఆయనన్న కళ్ళు తెరిచి చూస్తే నాకు ధైర్యం ఉన్నో, ఏదో మహానుభావుడు పెద్ద ఆయన వింటున్నాడని. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, ఇక ఉన్నవాళ్ళు 2 ముగ్గురు. ఇక ఆ తర్వాత ప్రవచనం ప్రారంభమైందండి. రామాయణం చెప్తున్నాను అప్పుడు, శబరి ఘట్టం చెప్తున్నాను. శబరి ఎలా ఎదురు చూస్తోంది రాముడి కోసం, దేనికోసం ఎదురు చూసింది, ఆవిడికి ప్రమాణం ఏమిటి, ప్రమాణం ఏమిటి, సనక సనందనాథులకి, జైవజయులకి సనక సనందనాథులు ప్రమాణం వారు చెప్పారు గనక. అలాగే కుబేరుడి పుత్రులకి నారదుడి మాట ప్రమాణం, మద్ది చెట్టుగా మీరు ఉండండి నారాయణుడు వస్తాడు. ఇది ఎవరి ప్రమాణం అండి, నారదుడి ప్రమాణం. మరి ఇక్కడ ఎవరు ప్రమాణం, గురువు ప్రమాణం, గురువాక్యం ప్రమాణం. అక్కడ గురువాక్యము దైవాన్ని నడిపించిందండి, ఒక గురు మాట దైవాన్ని నడిపించింది, ఒక దైవం నడిచొచ్చాడు గురువాక్కును అనుసరించి. అంటే గురువాక్కు ఎంత గొప్పది అని మా మాటని తేలిగ్గా తీసేసుకుంటున్నాం. గురువు నుంచి వచ్చేటువంటి మాటని ఆ ఇది ఎప్పుడూ చెప్పే ప్రవచనమేగా, ఎప్పుడూ చెప్పే మాటేగా, ఎప్పుడూ పాడే పాటేగా, తేలిగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఆ గురువాక్కు ఎంత శక్తి ఉందో నారాయణుడు నిరూపించాడండి. వైకుంఠం దిగొచ్చాడు నారాయణుడు ఎవరికోసం, మతంగ మహాముని ఒక మాట చెప్పాడు శబరిమాతతో, అమ్మా నువ్వు ఇలాగే చక్కగా గురుసేవ చేసుకో, నీ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానంలో పెట్టుకో, ఏమిటి ప్రయోజనం, నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు ఆ దైవం దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా, ఆ దైవమే నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఎంత ప్రమాణం అండి గురువాక్యం. ఇంకో రహస్యం ఏమిటి, కార్తీక ఏకాదశి రోజే వస్తాడమ్మా, కార్తీక దశమి రోజే వస్తాడమ్మా, టైం చెప్పలేదండి, సమయం చెప్పలే గురుదేవులు. రహస్యం ఏమిటంటే సమయం చెప్పలే, ఎప్పుడో వస్తాడు. కానీ ఆవిడేమనుకుంది, నా గురువాక్యం ప్రమాణం గనక వచ్చేటువంటి ప్రతి సమయాన్ని నేను నా గురుదేవులు ఏమి నాకు చెప్పారో దానికి అనుగుణంగా నేను సేవ చేసుకోవాలి. ఏమరపాటు కలిగితే నా గురువాక్కు పొల్లుపోదు, దైవదర్శనం జరుగుతుంది. కానీ ఏమరపాటులో నేను ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని నేను పోగొట్టుకుంటాను. కాబట్టి ఆ పోగొట్టుకోవడం అనేటువంటిది జరగకూడదని ఆవిడ ప్రతి క్షణాన్ని వినియోగించుకుంది. నారాయణమూర్తి నడిచొచ్చాడు. ఆ సన్నివేశం జరుగుతుందండి ఆ రోజున. శబరిమాత గురించి చెప్తుంటే అమ్మ లోపల నుంచి వచ్చేసారండి, వెళ్ళి కాస్త నేను విశ్రాంతి తీసుకుంటాను, కాస్త కాలు నాకు అలసటగా ఉంది. వారికేముందులేండి, కాకపోతే కొన్ని మనకు చూపిస్తారంతే. రామకృష్ణ పరమహంస గారిని ఎవరో అడిగారు, స్వామి మీకు వచ్చినటువంటి కొద్దిగా ఈ శరీర రుగ్మత ఉంది కదా,
దీన్ని మీరు మీ తపస్సు చేతనో లేకపోతే మీకు కావలసిన ఉపాసన చేతనో ఆ కాళీ అమ్మని ప్రార్థన చేసి ఇది తొలగించుకోవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, ఇది నాకు మంచి ఉపయోగం చేస్తుందయ్యా అన్నాడు ఆయన. ఏమిటా ఉపయోగం అన్నాడు, ఎవరైనా కోరికలతో వచ్చిన వాళ్ళు నా శరీరాన్ని చూస్తారు, చూసిన వాళ్ళకు నా గాయం కనపడుతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయనకు వచ్చిన గాయమే ఆయన నయం చేసుకోలేకపోతున్నాడు, నా బాధ నేను తీరుస్తాడులే అని వెళ్ళిపోతాడు. అప్పుడేం జరుగుతుంది, ఫిల్టర్ జరుగుతుంది అన్నమాట, వచ్చిన వాళ్ళలో ఫిల్టర్ జరిగిపోతుంది. అప్పుడు ఎవరు నిలబడతారు, కావలసిన వాళ్ళే నిలబడతారు. ఎవరు గట్టిగా ఉంటారో వారే నిలబడతారు. మిగతా వాళ్ళు ఏం చూస్తారు, ఆయన శరీరానికి దోషం ఉంది, ఆయన దోషాన్ని ఆయనే పోగొట్టుకోలేకపోయాడు, నా దోషం ఏం పోగొడతాడని వెళ్ళిపోతారు. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఫిల్టర్ జరుగుతుంది. అంటే భగవంతుడు ఈ గాయం ద్వారా నాకు మేలు చేస్తున్నాడు. మహాత్ములు చెప్పే బోధలు అంత అద్భుతంగా ఉంటాయి. అక్కడ ఆ మాట అనేటప్పటికీ అమ్మ వచ్చేస్తున్నారే, ఆ శబరిమాత గురించి చెప్తుంటే వచ్చేసారు. వచ్చి ఎప్పట్లాగానే కూర్చున్న తర్వాత అమ్మకు అవకాశం వచ్చింది, అమ్మకిచ్చారు దండిస్వామి వారు. అమ్మ ఒక విషయాన్ని అదే విషయం చెప్తూ ఒక మాట అన్నారండి. ఇప్పుడు అక్కడ చెప్తున్నటువంటి ఉపాధి తత్వానికి, ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ఉపాధి తత్వానికి చెప్పేటువంటి తత్వంలో ఏమైనా మార్పు ఉన్నదా, ఉన్న తత్వం ఒకటిగా ఉందా రెండుగా ఉందా, అమ్మ అడిగిన మాట అండి. ఇప్పటికీ గుర్తు నాకు, కరంచేళ్ళు అమ్మ చెప్పినటువంటి మాట ఇప్పటికీ గుర్తు. అంటే ఆ గురు బోధ ఎవరు చెప్తే, ఎవరి ద్వారా అందితే, అంటే అక్కడ ఉపాధులు మనం చూడక్కర్లే, తత్వానికి పట్టుకోవాలి. అందుకనే మా గురువుగారు భాగవతం చెప్పేటప్పుడు హిరణ్యకశ్యప వేదాంతం చెప్పేవారు, అలాగే కంస వైరాగ్యం చెప్పేవాడు. ఓసారి మాలో కొంతమంది అడిగారు, ఏమండి హిరణ్యకశ్యపుడు రాక్షసుడు కదా, ఆయన మాటలు మనం తీసుకోవాలా అంటే, అబ్బాయి వాడు వైరాగ్యం చెప్పినప్పుడు రాక్షసుడు చెప్పిన వైరాగ్యాన్ని విని తీరాలి, ఎందుకని అది వాడికి పనికి రాకపోయినా నీకు పనికి వస్తుంది కదా. ఔషధాన్ని అమ్మేటువంటి వాడి వికారం నీకు అవసరంలే, ఔషధం అవసరం. నువ్వేం చేస్తున్నావు, అమ్మేవాడి వికారాన్ని పట్టుకుంటున్నావు, వికారంతో నీకు పని లేదు. వాడికి ఉంటే ఉండొచ్చు కాక, అది వాడి స్వభావం. కానీ నీకేం కావాలి, ఔషధం కావాలి, మందు కావాలి. ఇది నీకు పనికి వస్తుందా, పనికి రావడం లేదా. కాబట్టి దాన్ని మనం పట్టుకుంటే ఇక బయటవి ఎంత చెప్పండి. అందుకని స్వామి ఏం చెప్పాడు, యస్యానుగ్రహం ఇచ్చామి ఇచ్చామి. ఆయన ఓన్ చేసుకుంటాడటండి పరమాత్మ, ఇవ్వడం మొదలు పెడితే మొత్తం లాగేసుకుంటాడట పరమాత్మ. యస్యానుగ్రహం ఇచ్చామి, అది అనుగ్రహం అనుకోవాలండి. తన దగ్గర నుండి ఒక్కోటి ఒక్కోటి వెళ్ళిపోతున్నా ఇది ఆయన అనుగ్రహం అనుకోవాలి. కానీ ఆగ్రహం అనుకున్నవాడు పరమాత్మ వైభవాన్ని ఎప్పటికీ గుర్తించలేడు. అసలు ఇచ్చినవాడు ఎవడండి, తీసుకున్నది ఒకడని ఆడవడానికి. కోటీశ్వరుడు ఉన్నాడండి, సంపద తరిగిపోతుంది, ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమయ్యా ఏం ఏడుస్తున్నావు అని అడిగారు. ఈ మధ్య మా గురుదేవుడు నన్ను సక్రమంగా చూడడం లేదండి, లేకపోతే నేను ఆశ్రయించిన దైవం నా మీద సీతకన్నేశారండి, లేకపోతే నాకెందుకు ఆయన అనుగ్రహం ఈ మధ్య తగ్గిందండి అంటూ ఉంటారు. వాస్తవానికి అసలు ఈ కోటి రూపాయలు వేణ పుట్టుకతో తెచ్చావా, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, పద్యాలు బాగానే ఉంటాయి, చదువుకోవడానికిన్నో ఇంకోళ్ళకి చెప్పడానికిన్నో. అదే అనుభవం మనకు జరిగింది అనుకోండి, తల్లి గర్భమందు ధనము తేడేవాడు బ్రహ్మాండంగా చెప్పుకుంటాం పద్యం, పాటలు కూడా పాడేస్తాం. అదే అలాంటి సన్నివేశం మన నిజ జీవితంలో ఎదురైంది అనుకోండి, అలాగ చెప్పుకున్నంత ఆనందంగా మనం తీసుకోగలుగుతున్నామా, పాడేటప్పుడు పాడుకున్నంత ఆనందం. వైరాగ్యాన్ని పాడుకుంటున్నాం, ఆనందాన్ని పాడుకుంటున్నాం, భక్తి తత్వాన్ని పాడుకుంటున్నాం. అదే సన్నివేశం మన జీవితంలో ఎదురైతే మనం అక్కడ నిలబడగలుగుతున్నామా, అది నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం. అందుకనే పూర్వపు భక్తులు ఎవరూ కూడా భౌతికమైనవి దూరమైతే బాధపడలేదండి, భగవంతుడు దూరమైతే బాధపడ్డాడు. భౌతికమైన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కాక, ఇవన్నీ నేను పుట్టుకతో తెచ్చానా, అవన్నీ వచ్చాయి వచ్చాయి కనుక కాలంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి, వెళ్ళిపోయేటువంటి సమయం వస్తే అవి వెళ్ళిపోతాయి. కానీ నన్ను పట్టుకున్నవాడు నన్ను విడవలేదు అనే భావన ఎప్పుడూ ఉండాలి. నన్ను పట్టుకున్నవాడు గట్టివాడు, ఆ గట్టివాడు పట్టుకున్నప్పుడు నాకేమిటి భయం. తిరునాళ్ళలో పిల్లవాడు తల్లి చేతిలో చేయి ఉన్నంతకాలం వాడు ఎన్ని చూసినా ఎన్నిటిపైకి మనస్సు పోయినా తల్లి చేయి వాడి చేతిలో ఉంటుంది కనుక సరైన మార్గంలో తల్లి ఈడ్చుకు పెడుతుంది వాడిని. వాడు బొమ్మల దగ్గర ఆగుదామా, సర్కస్ దగ్గర ఆగుదామా, తోలుబొమ్మ దగ్గర ఆగుదామా, కేతిగాడి దగ్గర ఆగుదామా, వీడు అటులో ఆగుతూ ఉంటే వీడి లక్షణం ఏమిటి చూడొచ్చు, అడుగు వెనక్కేయచ్చు, కానీ చెయ్యి మాత్రం విడిచిపెట్టకూడదు. చెయ్యి విడిచిపెట్టాడా, తిరునాళ్ళలో పిల్లాడు చెయ్యి తింటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందండి, ఏడుపులు పెడబబ్బులు, తప్పిపోతే ఎలా ఉంటుంది, దుఃఖమే కదా. అలాగే మనం కూడా చూడండి, ప్రపంచాన్ని చూడొద్దని చెప్పలేదు భగవంతుడు కూడా. ఎలా చూడమన్నాడు, ఆయన దృష్టితో చూడు. ఆయన ఇంత ఆనందంగా మన భక్త తుకారంలో పాడతారే, భలే భలే అందాలు సృష్టించావు అని, అలా చూడి ఆనందంగా పాడుకోండి. వంగిన పైరులో, పసిపాప నవ్వులో, ఆవు పొదుగులో, మొలుస్తున్న గడ్డి పరకలో, ఆ పంటలో ఉండే లేతపచ్చదనంలో, గులాబీ పూల పరిమళంలో, మల్లెపూల తెల్లదనంలో, కొబ్బరి బొండల్లో ఉన్న నీటిలో, ప్రతిదానిలో భగవద్ వైభవం నీకు కనబడుతుంది. ఇవన్నీ ఎక్కడివి, ఎవరి ద్వారా వచ్చాయి, దీనికి రంగు ఎవరేశారు, ఈ గులాబీ పూలకు రంగు ఎవరేశారు, ఈ కొబ్బరి బొండల్లో నీళ్లు ఎవరు, దానికి అలా రావడానికి కారణమైన వాడు ఎవడు. సద్గురు రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఏమయ్యా అరటి పళ్ళు నివేదనకు పెడతారు కదా, అరటి పళ్ళు నివేదన పెట్టినప్పుడు ఒకసారి అరటి పళ్ళుని చూడండి అయ్యా, పరమాత్మ సృష్టి వైభవం తెలుస్తోంది, ఎంత అద్భుతమైన పండు, దానిపైన మళ్ళీ ఏ దుమ్ము పడకుండా కవర్, అద్భుతమైన కవర్. ఏమండి మన స్వీట్ షాప్కి పెడతాం, రాత్రల్లా బుద్ధింకలే పారుతున్నాయో, పగలంతా ఈగలే వాళ్తున్నాయో తెలియదు, కానీ షాపు తెరవగానే అందమైన కవర్ పైన వేసి, పైన పగిలిన ఈగలన్నీ తుడిచేసి వాడు అందంగా కవర్ వేయగానే ఇది ఏమీ వాళ్ళలేదని కేజీ తెచ్చుకు తింటాం. ఎన్ని వాలాయో, ఏమేం చేశాయో మనకు తెలియదు, అక్కడ అంతా జరిగిపోతుంది. కానీ పైన కవర్ అయ్యగానే వాడంటాడు, ఇంకా ఫ్రెష్ అండి, ఇప్పుడే కవర్ తీస్తున్నాను మీ ముందర అంటాడు. కానీ అంతకు ముందర ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆనందంగా తెచ్చుకొని తింటున్నామా, తింటలేదా. మరి ఆ అరటి పండు పైన ఒక కవర్ ఎవరండి సృష్టించారు, ఇదే మానవ సృష్టే. అరటి పండు మీద ఒక తోలు ఉంటుంది కదా పైన, అది ఎవరి సృష్టి. మరి అలా తీయగానే, మరి నోట్లో అలా అరటి పండుని పెట్టుకోగానే ఒక హల్వా, మధురమైన హల్వా తయారు చేసిన ఆనందం కలుగుతుంది. ఈ హల్వా ఎవరు తయారు చేశారు, వారి మాట అండి, రామకృష్ణానందగిరి స్వామి వారి మాట అది. ఈ హల్వాలాగా ఉండేటువంటి మాధుర్యం ఎవరు కూరితే లోపలది తయారయ్యింది. మరి కొబ్బరికాయ చూడండి, చెట్టుకున్నప్పుడు ఆకుపచ్చగా, లోన పీచుగా, ఇంకా లోపల టెంకెగా, దాని లోపల మధురమైన కొబ్బరిగా, దాని లోపల మాధుర్యమైన నీరుగా, ఇన్ని రకాల కప్పులు వేశారండి పరమాత్మ. ఆకుపచ్చగా ఒక రకం, ఎవరైనా ఎండిపోయిన బోండం పట్టుకుంటారండి పెళ్ళిళ్ళలో, పెళ్ళిళ్ళలో ఎండిపోయిన బోండం ఎవరు పట్టుకోరు, పచ్చగా ఉండాలి. మరి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది బంగారు రంగులో ఉండాలి పైన, ఆ తర్వాత లోన టెంకు ఉండాలి, లొంక కొబ్బరి ఉండాలి, లోపల నీరు ఉండాలి. మరి ఇంత సృష్టి చేసిన వారు ఎవరు అంటే, మనం ఉపయోగించేటువంటి వస్తువులలో భగవద్ వైభవం ఉన్నది, అణువణువున భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన యొక్క లీల ఉన్నది, మనం చూసే ప్రతి వస్తువులో ఉన్నది అది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇది రోజు వాడేటువంటిదే కదా, దీనిలో ఏముంది గొప్ప అని మనం అనుకుంటున్నాం, కానీ కాస్త విచారణ చేసి లోనికి వెడితే దాని వైభవం ఏమిటో మనకు తెలుస్తోంది. అప్పుడు ఆ పరమాత్మ ఎంత గొప్పవాడు, యస్య అనుగ్రహం ఇచ్చామి. మరి ఆ పరమాత్మ ఎంత గొప్పవాడైతే, ఆ పరమాత్మని నడిపించిన గురువాక్యం ఎంత గొప్పది. మరి ఆ పరమాత్మ ఎందుకోసం వచ్చాడు, మతంగ మహాముని చెప్పబట్టే కదా శబరిమాత దగ్గరికి వచ్చాడు. శబరిమాత దగ్గరికి రాగానే ఏమన్నాడు రాముడు, అమ్మా నీ తపస్సు బాగా సాగుతోందా, నీ సాధన ఎలా ఉంది అని అడిగాడండి ఆయన. నీ సాధన ఎలా ఉంది, నీ తపస్సు ఫలించిందా, ఆవిడేముంది సాధన తపస్సు రెండూ పండాయనడానికి నువ్వు రావడమే నిదర్శనం అన్నది ఆవిడ. ఇది చెప్పిందండి ఆవిడ. అంటే గురు వాక్యం చేస్తుంది, మనం నమ్మిన దైవాన్ని నడిపిస్తుంది. ఆ దైవం యొక్క రహస్యం తెలియాలంటే మళ్ళీ ఎవరు చెప్పాలి, గురువే చెప్పాలి. భాగవతం కృష్ణుడు కాదండి, వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు ఎవరండి, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుడు గురుస్థానంలో ఉన్నాడు, గురుస్థానంలో ఉండేటువంటి భాగవతం ఆయన చెప్తూ ఉంటే మనకి చరిత్రలో చెప్తారండి, సుభద్రామాత, బలరాముడు, ఉద్ధవుడు వీళ్ళందరూ భాగవతం వింటున్నారండి, వీళ్ళందరూ వింటున్నారు భాగవతం. అయితే వీళ్ళందరూ ఏం చెప్పారంటే, మేము భాగవతం వినేటప్పుడు కృష్ణుడు అక్కడికి రాకూడదని నియమం పెట్టారే, కృష్ణుడు రాకూడదట, భాగవతం వినాలట కృష్ణుడు రాకూడదట. మరి భాగవతం జరుగుతుంటే కృష్ణుడు రాకుండా ఉంటాడా? ఆయన స్వరూపమే భాగవతం. మరి ఆయన రాకుండా ఆయన భాగవతం మనం ఎలా చదువుకోగలుగుతాం? ఆయన వస్తున్నాడండి, భాగవతం వినడానికి వస్తున్నాడు. వస్తూ ఉంటే అక్కడ ద్వారపాలకుడు అడ్డుపడ్డాడు, ఏమండి మీరు లోపలికి రావడానికి పర్మిషన్ లేదు, మీకు ప్రవేశం లేదు, ఇక్కడ మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, మాకు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు లోపలికి వెళ్ళకూడదు. వెంటనే ఆయన అన్నాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు? ఏమోనండి, బలరాముడు మరి ఉద్ధవుడు సుభద్రమాత వీళ్ళందరూ వింటున్నారు, భాగవతం వింటున్నారట, అందుకని మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదు. వెంటనే ఆయన భాగవతాన్ని చదువుతుంటే ఈయన బయట ఉండలేక లోపలికి ఏది ఆ శాసనాన్ని ఉల్లంఘించి లోపలికి వెళ్ళాడు. ఎవరు? కృష్ణయ్య. ఇక వీళ్ళేం చేశారు? వినడం మానేసి ఆయన చూడడం మొదలెట్టారు. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఏ నేను భాగవతం వినకూడదా? నేను రాకూడదని బయట ద్వారపాలకులతో చెప్పారట, ఎందుకు అలా చేశారు? ఇందుకేనయ్యా నేను రావద్దన్నది అన్నారు వాళ్ళు. ఏ నేను వస్తే నష్టం ఏమిటి అన్నారు. మాకు ఇప్పటిదాకా భాగవతం వింటూ ఉంటే శ్రవణము దర్శనము రెండయ్యాయి, కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నిలబడ్డావేమో దర్శనం అవుతుందే కానీ శ్రవణం మీదకు మనసు పోవడం లేదు అన్నారు వాళ్ళు. మాకు దర్శనం అవుతుందే కానీ శ్రవణంతో భాగవతం ఏమిటండి? దృశ్యకావ్యం. భాగవతం దృశ్యకావ్యం, రామాయణం దృశ్యకావ్యం. మీరు మనస్సు పెట్టి చదివితే రామాయణం మిమ్మల్ని తీసుకెడుతుంది. రామాయణంతో రాముడితో పాటు మనం నడుస్తాం, రాముడు మాట్లాడుతుంటే మనం వింటాం, అయోధ్యానగర ప్రజల దుఃఖాన్ని చూస్తాం, కైకమ్మ యొక్క ధైర్యాన్ని చూస్తాం, మందర చెప్పేటప్పుడు ఆ అసూయ బుద్ధిని కూడా మనం దర్శనం చేస్తాం. ఇప్పుడు అయోధ్య ఎక్కడుందండి? అది ఎక్కడో యూపీలోనో సరయూ నదీ తీరాన అక్కడ ఉంటుందా? అక్కడుండదు. మన హృదయం అయోధ్య అయిపోతుంది అక్కడ. ఎప్పుడైతే మన హృదయం అయోధ్య అవుతుందో రాముడు అయోధ్యను విడిచి ఉంటాడా? రాముడు ఎప్పుడు అయోధ్యను విడిచి ఉండడు. అయోధ్య అంటే అర్థమేమిటి? యోధులు చొరబడలేని ప్రదేశము అయోధ్య. ఇప్పుడు న్యాయము అన్యాయం పదాలు ఉన్నాయా? ధర్మము అధర్మం పదాలు ఉన్నాయా? న్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే న్యాయము కానిది, అధర్మం అంటే ధర్మము కానిది. అయోధ్య అంటే అర్థమేమిటి? యోధ్య, యోధులు, యోధులతో కూడినది యోధ్య. అయోధ్య అంటే యోధులు చొరబడలేనిది అయోధ్య. ఎవరు యోధులు? బయట ఉండేవాళ్ళ, బయట ఉండే శత్రువులు తెలుస్తారండి మనకి. శత్రువులు ఎలా తెలుస్తారు? పామంటే ముంగీసుక పడదండి చెప్పచ్చు, ఎందుకంటే అవి విరోధ జంతువులు కదా. పులికి మేకకు పడదండి, ఇవి విరోధ జంతువులు చెప్పచ్చు. కానీ మనలో మనకి మిత్రులుగా నటిస్తూ మనకి శత్రువులుగా అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. వీళ్ళు చొరబడేటప్పుడు ఎలా చొరబడతారంటే, మేము నీకు మేలే చేస్తున్నాం అన్నట్టు చొరబడతారే. ఈ మాత్రం కోరిక లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ మాత్రం కోపం లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ మాత్రం నాది అనే స్వార్థం లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ మాత్రం నేను అనే మదం లేకపోతే ఎలా బ్రతుకుతాం? ఈ మాత్రం వస్తువు మీద మోహం లేకపోతే ఎలా బ్రతుకుతాం అని ప్రవేశించేసేటప్పుడు మెల్లగా ప్రవేశించి మన స్వరూపాన్ని కప్పివేసి మనకు మిత్రులుగా నటిస్తూ మనకి శత్రువులైపోయి మన యొక్క వైభవాన్ని దెబ్బతీసేటువంటివి మనతోనే ఉన్నాయి. వీటిని ఏమన్నారండి? కనపడని శత్రువులు. వీడిని అంతఃశత్రువులు అంటారండి. అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు ఇద్దరు ఉంటారు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? నాన్న బాహ్య శత్రువులు గెలిచావే కానీ అంతఃశత్రువులు గెలవలేదన్నాడు ఆయన. హిరణ్యకశ్యపుడు అన్నాడు, ఒరే అంతఃశత్రువులు అంటే వాళ్ళు ఎక్కడుంటారు, ఏ దేశంలో ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, కాస్త అడ్రస్ చెప్పరా అన్నాడు. దానికి ఆయన అన్నాడు, ఇంద్రియానీకము చిత్తము గెలవనేరవు అన్నాడు ఆయన. ఆ శత్రువులు ఎవరో కాదు నాన్నగారు, ఇంద్రియములు చిత్తము గెలవనేరవు. నిన్ను నిబద్ధుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధుండి ఒక్కండు లేడు, నేర్పున చూడుము దానవేశ్వర. శత్రు స్థావరం కూడా చెప్పారండి, పైగా శత్రువులుండే చోటు కూడా చెప్పారు. ఇప్పుడు మనమేం చేయాలి? వాళ్ళని అంతమొందించడానికి ప్రయత్నం, అంతమొందించడానికి సాధన. ఆ సాధన ఎవరి ద్వారా అందుతుంది? గురువందించేటువంటి బోధ ద్వారా. శత్రువుని చంపాలంటే ఏం కావాలి చెప్పండి?
అబ్బాయి బాబు మాట్లాడకండి.
శత్రువుని చంపాలంటే ఆయుధం కావాలి కదా. మరి ఇప్పుడు అంతఃశత్రువుల గురించి చెప్పుకున్నాం కదా, మరి వాడిని చంపడానికి ఆయుధం ఏం కావాలి? బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇది బయట శత్రువుని చంపాలంటే బాణాలు కావాలి, ఆయుధాలు కావాలి, కత్తులు కావాలి, కటార్లు కావాలి. మరి అంతఃశత్రువుని చంపాలంటే బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇప్పుడు జ్ఞానం అనే ఖడ్గం ఏ మార్కెట్లో దొరుకుతుందో చెప్పండి. ఇప్పుడు మనం కూరగాయల కట్టింగ్లకి చాకులు కొనడానికి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూస్తారు కదా అమ్మగారులు. చాకులు కొనాలంటే వదిన ఎంతకాలం ఉంటుంది, ఎంత గ్యారంటీ ఇస్తున్నాడు, ఏమండి చూస్తున్నామా లేదా? అలాగే ఇప్పుడు ఈ అంతఃశత్రువుని ఖండించే, ఇప్పుడు చూడండి స్థావరం చెప్పారు, వారు ఎక్కడో లేరబ్బాయి నీలోనే ఉన్నారన్నారు, వాళ్ళ పేరు కూడా చెప్పారండి, సంఖ్య కూడా చెప్పారు, మహాత్ములు ఏది దాచిపెట్టలే. శత్రువులు ఉండే స్థావరం చెప్పారు, శత్రువుల పేర్లు చెప్పారు, ఎంతమందో కూడా చెప్పారు. వాళ్ళు ఆరుగురు, ఆరుగురికి పేర్లు చెప్పారు, వాళ్ళు నీలోనే ఉన్నారన్నారు. ఇప్పుడు మనకెక్కడంటే బయట వాళ్ళని తొలగించుకోవడం అర్థమవుతుంది తప్ప మనకు శత్రువుని అనుకున్న వాడిని దునుమాడడం ఎలా తెలుస్తుందో, బయట ప్రపంచంలో బయట వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించి వాడిని నాశనం చేయాలో తెలుస్తుంది తప్ప మనలోనే ఉండి మనతోనే పెరుగుతూ. ఇంకా విచిత్రం ఏంటంటే మనమిచ్చే ఫీడింగే వాడికి బలం. ఫీడింగ్ కూడా మనమే ఇస్తున్నామండి. దరిద్రం పెడిగ్రీ పెట్టి కుక్కను పెంచుకొని వాడు దాని చేత కరిపించుకున్నట్టుగా పెడిగ్రీ పెట్టి కుక్కను పెంచాడు, ఆ కుక్క మనల్నే కరిచింది. ఇప్పుడు వీడు ఎక్కడ ఎవరితో చెప్పుకుంటాడు, ఏమయ్యా గాయం ఎలా అయిందంటే నేను పెంచిన కుక్క నన్నే కరిచిందని చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, సిగ్గుందయ్యా కరిచే కుక్కను పెంచడానికి బుద్ధి లేదా అంటాడు. ఇప్పుడు మన దగ్గర ఫీడింగ్ తీసుకొని మనం పెట్టిన మేతతో మన నాశనమే చేస్తూ సమూలంగా నాశనం చేసేటువంటి శత్రువుని మనమే పెంచుకుంటున్నాం. ఈ రహస్యం ఎవరు చెప్తారండి? గురువులు చెప్తారు. మన సమూలంగా మన జన్మకు కారణమయ్యేటువంటి ఆ మూలము చెప్పేవారెవరంటే గురువే. మూలాన్ని చెప్పేవారెవరంటే గురువే. ఆ కూకటి వేరు ఏది, ఏది మళ్ళీ పెరగడానికి కారణమై చిలువలు పలువులుగా సంసార వృక్షం రావడానికి, అందుకే సంసార వృక్షంతో పోల్చారు. వృక్షం ఏది పోతే పోతుంది, మూలం పోతే వృక్షం పోతుంది. మరి మూలం తెలియాలిగా, ఆ మూలం ఎక్కడుందో తెలిపేటువంటిదే గురువాక్యం. ఏమిటా గురువాక్యం? బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కొట్టండి, ఇంటికి పోగానే జ్ఞానం అనే నైఫ్ కావాలి అని కొట్టండి, అది చేస్తే చూపించదు. ఒకవేళ చూపిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా నాలుగు కత్తులు తెచ్చుకుంటాను. అడగండి, అది ఎక్కడ దొరికింది? గూగుల్కి కూడా దొరకదండి, అది ప్రపంచమంతా గూగుల్లో ఉంటే గూగుల్కు తెలియదు, గురువు దగ్గర ఉందండి. అది రహస్యం. ప్రపంచమంతా అక్కడుంది, దానికి తెలియదు కూడా ఈయనకు తెలుసు. ఎందుకని, ఆ గూగుల్ కూడా ఈయన సృష్టిలోదే కనుక, ఆయన సృష్టిలో నుంచే ఇది వచ్చింది కనుక, ఆయన సృష్టిలో నుంచి ఇది వచ్చి దీనికి ఆయన గురించి ఎలా తెలుస్తుందండి? వెనకడికి ఎవడో వాళ్ళ నాన్న అన్నాడట, నీ సంగతి అంతా నాకు తెలుసులే పుట్టిన దగ్గర నుంచి అన్నాడట. వీడు పుట్టిందే 30 ఏళ్ల తర్వాత ఆయనకి. ఈయనకు 30 ఏళ్ల తర్వాత వీడు పుట్టి వాళ్ళ నాన్న పుట్టిన దగ్గర నుంచి వీడికి తెలుసు అన్నాడు. వీడెంత అవివేకి చెప్పండి. ప్రపంచం కూడా అలాంటిదే. ప్రపంచం ఆయనలో నుంచి వచ్చింది, ఆయనలో నుంచి వచ్చింది, ఆయన గురించి ఏం చెప్తుందండి? ఆయన గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి, అది రహస్యం. ఆయన గురించి ప్రపంచం చెప్పదు, ఎందుకంటే ప్రపంచం ఆయనలో నుంచి వచ్చింది కనుక. మయ్యేవ సకలం జాతం, మన అమ్మ చాలామంది చెప్పారు, ఆయనలో నుంచే ఇది వచ్చింది. ఆయనలో నుంచి వచ్చినటువంటి ప్రపంచం ఆయన గురించి ఏం చెప్తుందండి? ఒకవేళ చెప్పినా కొంతే చెప్తుంది. మన నాన్న గురించి మనం మాట్లాడేటప్పుడు మన మా నాన్నతో పాటు సహవాసం చేసిన వాళ్ళు అంటారు, ఒరే మీ నాన్న గురించి తెలిసింది నీకు ఇంతేరా, మీ నాన్న నేను పుట్టిన దగ్గర నుంచి ఎరుగుదును, మీ నాన్న గురించి నేను చెప్తాను వినరా అని ఆయన చెప్పడం మొదలెడితే మన నాన్న వైభవం మనకు తెలుస్తుంది, అవునా కాదా? అలాగే గురువైభవం ఎవరు చెప్పాలి? ఆయనే ఆయన చెప్తేనే అర్థమవుతుంది. మరి రహస్యం లేకుండా చెప్పారు. లోకంలో అన్ని రహస్యాలు బయట వాళ్ళకి చెప్పమండి. ఇప్పుడు ఒక పూజ చేస్తే మనకు కలిసి వచ్చింది అనుకోండి, మన పక్కింటి వాళ్ళు అడుగుతారు, మీరేం పూజ చేశారు, మీకు బాగా కలిసి వచ్చింది, ఆ రహస్యం ఏమైనా చెప్తారా అంటే వాడంటాడు, యముడు కనుక నీ పతి ప్రాణములు దక్క అన్నట్టుగా వీడు చెప్తాడు, ఆ ఒక్కడి దక్క అంటాడు, ఆ ఒక్కడి దక్క ఎన్నైనా చెప్తానంటాడు. వీడు వచ్చి మాడి మాటికి అడుగుతుంటాడు, ఆ రహస్యం చెప్పండి, రహస్యం చెప్పండి చెప్పడం. కానీ గురువు దగ్గర రహస్యం లేదండి. ఎందుకని అంటే ఆ రహస్యము నీకు చెప్పినా నీకు దాని యందు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ప్రయత్నం చెయ్యకపోతే ఆ వస్తువు నీకు దొరకదు గనక. రహస్యం చెప్పేస్తారు కానీ ఆ రహస్యం పట్ల నీకు శ్రద్ధ లేదనుకోండి, వారు దానికి ప్రత్యేక ఏది రహస్యం లేకుండా చెప్పి ఎలా చేస్తే వస్తుందో కూడా చెప్పారు. బోధోహం జ్ఞాన ఖడ్గేనా. ఇప్పుడు ఈ శత్రువుని చంపాలంటే మన దగ్గర ఏముండాలి? జ్ఞానం అనే ఖడ్గం కావాలి. ఈ జ్ఞానం అనే ఖడ్గం బయట ఉండేటువంటి ద్వారా మనకు వచ్చేది కాదు. ఏమండి, అస్త్రశస్త్రాలు లేక ఏడ్చాడా అర్జునుడు? అర్జునుడు ఏమి లేక ఏడ్చాడు? పాశుపతాస్త్రం కూడా ఉంది. ఈశ్వరుడిచ్చిందైనా నీకు ధైర్యం ఇవ్వలేదండి. గురు బోధ నీకు ఈశ్వరుడిచ్చిన దానికంటే ఎక్కువ ధైర్యం ఏదిస్తుందంటే గురు బోధిస్తుందండి. ఈశ్వరుడిచ్చింది కూడా ధైర్యం ఇవ్వాల అర్జునుడికి. ఈశ్వరుడిచ్చాడా లేదా పాశుపతాస్త్రం? మరి పాశుపతాస్త్రం ఉంటే ఎంత ధైర్యం రావాలి అర్జునుడికి? ఎందుకే ఇచ్చాడు అంటే ఈశ్వరుడిచ్చిన అస్త్రం ఉంది కానీ ఈశ్వర జ్ఞానం వంటబట్టలేదు. అస్త్రానికి మన భయాలు పోవు, జ్ఞానం ద్వారా మాత్రమే మనం పొందవలసినటువంటి దాన్ని పొందుతాం అన్నమాట. మరి ఈశ్వర అస్త్రం ఏం చేస్తుంది అంటే, ఈశ్వర అస్త్రం ద్వారా నువ్వు బయట ఉండే శత్రువుని చంపొచ్చు కానీ ఈశ్వర జ్ఞానం లేకపోతే మనలో కలిగేటువంటి వికారాలు చావాలంటే ఈశ్వర జ్ఞానం అవసరం. అర్జునుడికి ఒక పేరుందండి, శత్రుమర్ధనుడు. శత్రుమర్ధనుడు ఎవరు? అర్జునుడు. శత్రుమర్ధనుడు ఎందుకు అయ్యాడు ఆయన? పాశుపతాస్త్రం ఉంది కనుక శత్రుమర్ధనుడు అయ్యాడు ఆయన. ఆయనకు ఒక ధైర్యం. మరి ఇంత బాహ్య శత్రువుని గడగడలాడించిన వాడు యుద్ధరంగంలో ఎందుకు ఏడ్చాడు? అస్త్రాలున్నాయే కానీ ఈశ్వర జ్ఞానం లేదు అక్కడ. ఆ ఈశ్వర జ్ఞానం కలకపోవడం వల్ల ఏడ్చాడు అక్కడ. మరి ఎక్కడున్నారు శత్రువులు ఇప్పుడు? అంటే బాహ్య శత్రువులకు భయం లేదు ఆయనకి. దుర్యోధనుడికి, భీష్ముడికి, వీళ్ళెవరికి జంకలేదు అర్జునుడు. కానీ ఎక్కడ జంకాడు? మమకారానికి జంకాడు. మమకారం అనేటువంటి దాని దగ్గర ఆయన లొంగిపోయాడు. ఆ మమకారం ఏం చేసింది? హృదయంలో ఉండేటువంటి ధైర్యాన్ని చెరిపేసింది. అప్పటిదాకా నేను చేస్తాను, ఎంత ఉర్రూతలుగాడండి అర్జునుడు. బావా యుద్ధం ఎప్పుడు? బావా యుద్ధం ఎప్పుడు? బావా యుద్ధం ఎప్పుడు? అర్జునుడు కృష్ణుడిని అడుగుతూ ఉండేవాడు, ముహూర్తం పెట్టు బావా, ముహూర్తం పెట్టు బావా అంటే కార్తీక అమావాస్య రోజు పెట్టాడు ముహూర్తం. మంచి ముహూర్తం, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య మూడు వచ్చిన రోజు చూసి ముహూర్తం పెట్టేశాడు. మూడు తిథులు కలిపిన ముహూర్తం ఇంతవరకు ఏ పంచాంగకర్తకి తెలియదండి ఆయనకి తప్ప. మూడు తిథులు కలిసి వచ్చాయి ఆ రోజున. కార్తీక అమావాస్య రోజు పెట్టాడు యుద్ధానికి ముహూర్తం. బావా అమ్మ ఎప్పుడు చెప్తారే, అమావాస్య రోజే కార్యం చెయ్యాలి, చీకటిని పట్టుకోవాలంటే చీకటి ఉండాలి, దానికి మనం వెలుగు యొక్క గొప్పదనం చెప్పాలంటే. ఇప్పుడు వెలుగు గొప్పదనం ఈ వెలుగులో ఏం చెప్తామండి? ఇప్పుడు ఒక దివిటి పట్టుకున్నాం అనుకోండి, సూర్యుడి ప్రకాశం ముందర వెలుగు అది పనికిరాదు. కానీ చీకట్లో వెలుగు పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు చీకటికి వెలుగు గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. వెలుగు యొక్క గొప్పదనం ఏమిటో తెలియాలంటే చీకటి కావాల్సిందే. అలాగే అక్కడ కూడా అర్జునుడికి ఎక్కడొచ్చింది అంటే ఒక మమకారం. మమకారం ఏం చేసింది? అంత ధైర్యాన్ని పోగొట్టింది. మోకరిల్లాడు ఆయన అర్జునుడికి. అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గర బాధపడ్డాడు, దుఃఖించాడు, శస్త్రాస్త్రాలు పనిచేయలేదు, ఈశ్వరుడిచ్చిన అస్త్రం కూడా కింద పడేశాడు. అస్త్రం కంటే గొప్పది జ్ఞానం. ఈశ్వర అస్త్రం కంటే గొప్పది ఈశ్వర జ్ఞానం. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు? అస్త్రం పడేసిన జ్ఞానం గనక వస్తే పడేసిన అస్త్రాన్ని మళ్ళీ పట్టుకుంటావు, నీకు కర్తవ్యం నేను చేస్తున్నాననేటువంటి ఒక ఫలాసక్తి ఏర్పడింది, ఆ కర్మ నేను చేస్తున్నాననేటువంటి భావన నీకు కలిగింది గనుక చేసేవాడెవడో, ఏది ఉంటే ఇది చేస్తున్నావో ఆ రహస్యం నీకు తెలిస్తే ముందు నేను చేస్తున్నాననే కర్తృత్వ భావన పోతుంది. దేహాభిమానము చేతనే కర్తృత్వ భావన కూడా ఏర్పడుతుంది. దేహాభిమానం చేతనే కర్తృత్వ భావన కూడా ఏర్పడుతుంది. నేను చేశాను, నేను కాబట్టి చేశాను, నేను చేస్తున్నాను, ఇది దేహాభిమానానికి ఒక వెనకాతలు ఉండే వాసన. ఎప్పుడైతే దేహాభిమానం వచ్చి పడిందో, కర్తృత్వ అభిమానం వచ్చి పడిందో, ఈ రెంటినీ కూడా ఒక బోధతో పరమాత్మ ఏది ఆయన తన స్వరూపం చూపించాడంతే, లేనిది తెచ్చిపెట్టలేదండి. మన అమ్మ పాడుతూ ఉంటారు, దీపముండగానే ఇల్లు దిద్దుకోలేవా, చీకటిలో ఒంటరిగా చిందులాడేదవా అని. ఇప్పుడు దీపం ఏం చేస్తుందండి? కొత్త వస్తువు తెస్తుందా, ఉన్నదాన్ని చూపిస్తుందా? కొత్త వస్తువు దీపం తేదండి. ఇప్పుడు మీరు అగ్గిపెట్టి కోసం పెడుతున్నారు, ఆ బల్ల మీద అగ్గిపెట్టి లేదనుకోండి, మీరు దీపం పెట్టుకొని ఎంతసేపు వెతికినా అగ్గిపెట్టి వస్తుందా? రాదు. ఒకవేళ ఉందనుకోండి, దీపం చూపిస్తుంది అంతే, తేదు. దీపం వస్తువుని తేదండి, ఉన్నదాన్ని చూపిస్తుంది. అలాగే గురుదేవులు కూడా ఉన్నది నీవే, వారు కొత్తగా తెచ్చేదేం లేదండి. కొత్తగా ఏదీ తీసుకురారు గురుదేవులు. ఒకవేళ తెచ్చినా అది ఆయన సృష్టిలోదే కనుక ఆయనదే అవుతుంది, ఆయన స్వరూపమే అవుతుంది తప్ప అది ఇంకోటి కాదు. యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమధుర్జితమే భవ తత్తదేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం. లోకంలో ఏది వచ్చినా అది నాలో నుంచే వస్తుంది, ఏది నిలబడ్డా నాలోనే నిలబడుతోంది, ఎలా వెళ్ళిపోయినా నాలోకే వెళ్ళిపోతుంది. దంశాకరాళానిత చేముఖాని దృష్టవైవ కాలానల సన్నిభాని విశోనజానే నలవేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఒక మాట చెప్పాడు అర్జునుడు. ఏమయ్యా కృష్ణ, నీకు బుద్ధిగా నీ వాళ్ళకి నా వాళ్ళకి పరాయి వాళ్ళకి భేదం తెలియటం లేదా? నీ దంష్టల క్రింద నా వాళ్ళు కూడా నలిగిపోతున్నారు అన్నాడు. నీ ఏడుపుకి నాకు ఏడుపు లేకపోవడానికి కారణం ఇదే అన్నాడు కృష్ణయ్య. ఏమిటి, ఇంత విశ్వరూపంలో కూడా నా వాళ్ళు నలుగుతున్నారంటున్నావే అర్జున, ఆ నా వాళ్ళు అనేటువంటిదే నీ దుఃఖానికి కారణం. నా విశ్వరూపంలో నా నీ ఇంకోటి లేదు, ఉన్నదంతా నేనే. ఇప్పుడు ఉన్నదంతా నేనేనప్పుడు నాకంటే అన్యంగా ఇంకోటి ఉన్నదా? లేదు కదా. ఎక్కడుంటున్నాడు? నాలోనే ఉంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నాలో నుంచే వచ్చాడు. ఎక్కడికి వెడుతున్నాడు? నాలోకే వెడుతున్నాడు. ఇప్పుడు ఉన్నది ఎక్కడా? నాలోనేగా. అది ఎక్కడ ఇంకోటి అన్యంగా ఉంటేనే కదా ఈ రహస్యం నీకు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని బోధ చేస్తే అప్పుడు సకలము ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది అర్జునుడికి. అసలు ఏడుస్తున్న తానెక్కడి నుంచి వచ్చాడో అర్థమైంది. ఇప్పుడు ఎదురుగా చూస్తున్న వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి ఆ త్రోవ కూడా తెలిసింది. వెళ్ళేది నా ప్రభువులోకే కదా, ఇంకేమిటి అని ఒక ధైర్యం ఏర్పడింది. దేని ద్వారా? బోధ ద్వారా. శ్రవణం చాలా గొప్పది. ఆ శ్రవణంలో కూడా ఆత్మతత్వాన్ని కలిగించే శ్రవణం ఇంకా గొప్పది. శ్రవణం చేయడం చాలా రకాలుగా వింటున్నాం మనం. బయట ప్రపంచంలో ధనం సంపాదించడం ఎలాగా వింటున్నాం, ఏమండి ఇదిగో ఈ పని చేయడం ఎలాగా, ఈ కూర చేయడం ఎలాగా చూస్తున్నాం కదా, చాలా చాలా వస్తున్నాయి కదా యూట్యూబ్లో, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, అది ఎలా సంపాదించాలి, ఇది ఎలా సంపాదించాలి, ఇవన్నీ శ్రవణం వింటున్నాం కదా. బెండకాయ కూర ఎలా చేయాలి, దొండకాయ కూర ఎలా చేయాలి వింటున్నాం. ఇవన్నీ కూడా ఆత్మబోధంత ఆనందం కాదు, ఇవన్నీ శ్రవణమే. కానీ ఉత్తమోత్తమైన శ్రవణం ఏది? నీ గురించి నీకు తెలిపేటువంటి బోధ. ఆత్మైక్య బోధేన వినా విముక్తి నసిద్యతే బ్రహ్మ శతాంతరేపి. ఇది ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. నీవు బ్రహ్మ శతాంతరేపి ఎన్ని వేల జన్మలు ఎత్తినా, ఎన్ని వేల ఎన్ని కోట్లు వేసుకోండి, ఇంకా అనంతం వేసుకోండి ఆ జన్మలకి, ఎంత అనంతమైన జన్మలు ఎత్తినా ఆత్మబోధ గనక నీకు పట్టకపోతే మరలా 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 పుట్టుతూ ఉండవలసిందే, వీటిలోకి రావలసిందే. బ్రహ్మ శతాంతరేపి, బ్రహ్మలాగైతే నూరుగురు బ్రహ్మలు మారిన ఆత్మబోధ అనేటువంటిది గనక గురుముఖస్తుగా వినకపోతే, గురు మార్గంలో ప్రయాణం చేయకపోతే, ఆ బోధని మనం ఏది విచారణలోకి తీసుకెళ్ళకపోతే, ప్రయాణం చేయకపోతే వాడికి జన్మరాహిత్యం కలగదు 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 అని చక్కగా చెప్పారు. కాబట్టి అంతటి గొప్ప వారసత్వ సంపద అండి గురువు సత్సంగం అంటే. ఇప్పుడు మనకు ఆనాడు అర్జునుడికే లభించింది, మాకు ఇక్కడ అనే బాధపడక్కర్లే. ఆనాడు శుకయోగేంద్రుల వారికి, పరీక్షణ మహారాజుల వారికి, అక్కడ వారికే లభించింది, నాకెక్కడ అనుకోలేక్కర్లే. ఆనాడు వ్యాసుడిచ్చాడు, వారు నలుగురు తరించారు, మాకెక్కడ అని అనుకోనక్కర్లే. మన వైభవానికి ఏం తక్కువైందని మనం బాధపడాలి? మనకి ఏది అందలేదని మనం దుఃఖపడాలి? ఏది అందలేదని మనం ఆవేదన గురి కావాలి? వారికి అందినది ఇంకా మనకి ఇంకా తేలిగ్గా. గురుదేవులు ఎంత దిగి వచ్చి మనకు తత్వం చెప్పాలో అంత దిగి వచ్చి మనకి ఆత్మతత్వాన్ని అందిస్తున్నారు. దాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఇక్కడ అమ్మ చాలామార్లు చెప్పారు. ఆత్మబోధకు అర్హత అని పెడితే ఇక్కడ మనం కొంతమందిమే కూర్చోగలం. కానీ గురుదేవుల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఇది అందరికీ అందాలి, అందరికీ తెలియాలి, ఇది ఎక్కటే మార్గం, ఇంకొక మార్గం లేనే లేదు, ఆ మార్గానికి అందరూ వారసులు కావాలనే వారి తపనే సత్సంగం, వారి తపనే మనకి ఈ రూపంలో అందుతోందన్నమాట. ఇప్పుడు మనం మనకి ఏం తక్కువైందనండి, మనం ఎంత గొప్ప వారసత్వ సంపద మనకుంది, అటువంటి జ్ఞానాన్ని మనకు తేలిగ్గా అందిస్తున్నారు కాబట్టి అటువంటి ఆ జ్ఞానాన్ని మనందరం పొంది గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆనందాన్ని వారు మన నుంచి ఆశించేటువంటి గురుదక్షిణ అంటూ ఏదైనా ఉంది అంటే వారు చెప్పిన బోధలో రహస్యాన్ని గుర్తించి నేనేమై ఉన్నాను అనేటువంటి దాని గురించి విచారణ చేస్తూ నేను ఇది కాదు ఇది కాదని నేతి నేతి వాక్యాలు మనకి ఏవి చెప్తున్నాయో కాదు కాదనేది తేటతెల్లని చేసి అయిన వస్తువుని రహస్యం లేకుండా ఎరుక చేస్తున్నారు కనుక దానిలో మనం నిలబడి అటువంటి ఆనందాన్ని మనందరం పొందుదామని వారి తపన. కాబట్టి అటువంటి ఆ ఆనందానికి నిదర్శనమే మనకు సత్సంగాలు అన్నమాట. కాబట్టి అటువంటి సత్సంగాల్లో చక్కగా మనం రెండవ రోజు కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. మరలా విషయాలు ఏమైనా ఉంటే సత్సంగానికి సంబంధించినవి మరలా మనం ముందుకు వెళ్ళి సాయంకాల కార్యక్రమంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాసుదేవ,
వాసుదేవ,
జై సద్గురుదేవ.